ఉన్నటువంటి వివిధ పదార్థాలన్నీ ఈ పెరుగు. దీని చిలికి జ్ఞానం అనేటటువంటి నవనీతాన్ని బయటికి తెద్దాం. తీసిన తర్వాత దేహభ్రాంతి విడిచిపెట్టి మనందరం మనమే విష్ణు స్వరూపులు అనుకోవడమే ఈ కుండ పగలు కొట్టడం. కుండ పగలు కొట్టామంటే మనమే విష్ణువులం అయిపోయాం. ఎప్పుడో ఒకప్పుడు మనం కూడా ఈ కుండ విడిచిపెట్టి వెళ్ళక తప్పదు కదా. ఆ విడిచిపెట్టేటప్పుడు ఈ జ్ఞానం ముందే వస్తే అప్పుడు స్వామివారి సన్నిధానానికి వెడతాం. పరమ పవిత్రమైన ఈ పురుషోత్తమ క్షేత్రంలో సప్తాహ దీక్షతో భాగవతాన్ని ఇక్కడ ఉన్నటువంటి పండితులంతా పారాయణ చేశారు. భాగవతం చదువుతున్నంతసేపు వాళ్ళ ముఖాల్లో ఆనందం కనబడుతూనే ఉంది. భాగవతం చదివితే అత్యద్భుతమైన ఒక ఆనందం కలుగుతుంది. ఈ ఆనందాన్ని దేనితోటి పోల్చలేమట. వస్తువులు అనుభవించడం వల్ల వచ్చే ఆనందం తాత్కాలికం. కొందరికి పాయసం ఇష్టమైతే ఆ పాయసం కొంత తిన్నాక అమ్మయ్యా అని మనస్సుకు తృప్తి కలుగుతుంది, పొట్ట నిండిపోతుంది. కానీ ఈ పాయసం ఇంకొంచెం ఎక్కువ తింటే ఏమవుతుంది, వికారం కలుగుతుంది, అసహ్యం కలుగుతుంది, ఛీ ఇక పాయసం వద్దు అనిపిస్తుంది. కొంతమందికి పాయసం అంటే పడదు, అది వాళ్ళకి ఆయాసం. అటువంటి వాళ్ళకి పులిహార, దద్యోదనం ఇలాంటివి ఇష్టంగా ఉంటాయి. అవి కూడా ఎంత తినగలరు, కడుపు నిండేంతవరకు తింటారు. తృప్తి అయిన తర్వాత ఎక్కువ తింటే అది వికారమే కలిగిస్తుంది. ఒక్కొక్కడికి కాఫీ అంటే ఇష్టం, పొద్దుటే లేవగానే ఒక చెంబుడు కాఫీ పెడితే కానీ కదలలేరు. కానీ వాడు కూడా ఎంత తాగలరు, ఒక గ్లాసు రెండు గ్లాసులో ఇంకో రెండు మూడు గ్లాసులు తాగితే జీవితంలో కాఫీ తాగకూడదు అనిపిస్తుంది. ఆ ఒక్కరోజుకి అనుకోండి, మళ్ళీ మరి మర్నాడు మామూలే. అలా ఏ వస్తువైనా మనకిచ్చే ప్రయోజనం ఆనందం తాత్కాలికం. ఆ వస్తువుల వల్ల కలిగేటటువంటి ఆనందం అది తాత్కాలికం. ఎక్కువైతే విరక్తి కూడా కలిగిస్తుందట. ఇంతెందుకు మెత్తని పరుపు మీదే పడుకునే ఒక పుణ్య మెత్తని పరుపు మీద మాత్రమే పడుకునే ఒక ఆయన ఈ శరీరానికి అలవాటు చేయటం వల్ల కొంతకాలానికి వీపంత పుళ్ళు పడిపోయేవి. ఎక్కువగా మెత్తగా ఉన్న వాటి మీద పడుకోకూడదు, ఉండవు, అవి కిందకి దిగిపోతాయి, అవి శరీరాన్ని పాడు చేస్తాయి. అందుకే కొంతకాలం పోయాక వార్ధక్యంలో ఏం చేస్తారు తెలుసా, ఇలా బల్ల మీదే పడుకోండి అంటారు. ఫ్లాట్ మీద పడుకుంటేనే నడుము నొప్పులు రావని. ఆయనకి ఎక్కడ పడుకుంటే అక్కడ ఒళ్ళంత స్థూలం అయిపోయి పుళ్ళు కింద అయిపోయేవి. బెడ్ సోర్సెస్ అని వారటి వాటిని, మంచం మీద పడుకోవడం వల్ల వచ్చేటటువంటి పుళ్ళు అన్నమాట. చివరికి ఆయన ఒక ఏడాది పాటు పరుపు మీద పడుకోలేక, పరుపు వల్లే నాకు ఈ రోగం వచ్చిందని తెలుసుకుని ఇంట్లో ఉన్న మంచం అంతా అవతల బారేసి పరుపును తగలబెట్టి చాపల మీద పడుకుని దుర్భర నరకం అనుభవించి వెళ్ళిపోయాడు. అంటే మెత్తని హొసతూలిక తలపం కూడా చివరికి ప్రమాదమే తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా సరే చిట్ట చివరికి మనకి దుఃఖమే మిగులుస్తుంది, ఆనందం ఇవ్వదు. ఒక్క ఆనందం ఇచ్చేవాడు ఆనంద స్వరూపుడైన పరమాత్మ మాత్రమే. అందుకే రసోవై సహ అన్నారు, ఆయన్ని పరమాత్మని ఆనంద స్వరూపుడు అన్నారు. శ్రీకృష్ణుడి చరిత్ర చదువుతూ ఉంటే, చెబుతూ ఉంటే, ఆయన పాటలు పాడుతూ ఉంటే ఎంత ఆనందం పొందారో మీ ముఖాలు నాకు తెలిసాయి. చాలామంది భక్త జయదేవుని కథ విన్నంతసేపు, ఆయన రాసిన గీత గోవిందంలో ఉన్న అష్టపదులు వింటున్నంతసేపు పులకించిపోయారు. పులకించిపోయి వెళ్ళేటప్పుడు మాట్లాడాలంటే భయం వేస్తుంది, కానండి ఈ సప్తాహం కలిగించిన ఆనందం మా జీవితంలో ఎప్పుడూ పొందలేదు అన్నారు చాలామంది అన్నారు. ఈ ఆనందం శాశ్వత ఆనందం. శరీరం విడిచాక కూడా మనతో వచ్చే ఆనందం ఇదే. తక్కిన ఆనందములన్నీ మనతో పాటు ఊర్ధ్వలోకాలకు రావు, ఇది ఊర్ధ్వలోకానికి కూడా తీసుకెడుతుంది ఆనందం. అటువంటి ఆనందాన్ని పొందారు. ఆ ఆనంద ఫలితంగా శ్రీకృష్ణుడు పూర్వం తల్లి పెరుగు చిలికినప్పుడు అందులోంచి వచ్చిన వెన్న తిన్నట్టుగా మనం కూడా ఈ పెరుగు చిలుక్కుందాం. ఇందులో కొంతమంది యశోదలు, కొందరు నందుళ్ళు అయిపోయి బాగా చిలికాక అందులో జ్వరం వస్తుందే అది కృష్ణుడికి పెట్టేసి వెళ్ళిపోండి, మీరు కొండలు బిగిచ్చేస్తాను. కాబట్టి ఆ ఆనందం పొందుదాం ఇప్పుడు కాసేపట్లో. భగవంతుడికి నామస్మరణం అంటే చాలా ఇష్టం. ఆ నామం కూడా గీత రూపంలో ఎక్కువగా వింటట. అందుకే గోపికలు గానం చేశారు, నారదుడు గానం చేశాడు. మీకు అనుమానం రావచ్చు, మాలో కొద్దిమందే సంగీత విద్వాంసులు ఉన్నారు, ఇప్పుడు ఇలాంటి సంగీత విద్వాంసురాలు ఇంకొక ఆవిడ పాడారు, ఎంత బాగా పాడేశారు, ఆవిడేమో లింగధారులు కూడా అటు చెప్పుకొచ్చారు, ఇలా చాలామంది పాటలు బాగా అద్భుతంగా పాడుతున్నారు. అలా పాడగలిగేటటువంటి వాళ్ళు పాడండి. ఒకవేళ గొంతుకు సహకరించకపోతే ఏం చేస్తారు, నారాయణ మహీష అని అరిచినా ఏమనుకోట ఆయన, ఎందుకని నారాయణ స్మరణం ఉన్నది కనుక భగవన్నామం పాడేటటువంటి వాడికి కంఠం ఎలా ఉంది అనేది తీసి పక్కన పెట్టాడు. ఏం పర్వాలేదు, మాకు కారణశెట్టి సుబ్బారావు గారు ఉండేవారు, ఎంత మంచి మనిషో, ఎక్కడికెళ్ళినా నామస్మరణం చేసేవాడు. కొంతమంది ఆయన ఆక్షేపించారు మీ గొంతు బాగుండదని. అప్పుడు ఆయన అన్నాడు, నా గొంతు బాగాలేకపోయినా నా మనస్సు బాగుంది, నాకు ఎప్పుడు కృష్ణుడు అంటే ఇష్టం అని నేను ఎప్పుడు పనిచేస్తాను చెప్పిన వచ్చి పాపం ఆయన ఎక్కడున్నా సరే ఏ లోకంలో ఉన్నాడో ఇప్పుడు తెలియదు కానీ ఉత్తమ లోకాలకు పెడతాడు ఆయన. హరినామస్మరణం ఎప్పుడూ చేసేవాడు ఆయన. ఏమండి బాలకృష్ణ గారు, సుబ్బారావు గారు వెళ్ళిపోయారుగా కారణశెట్టి సుబ్బారావు గారు, అది అసలు ఎంత అద్భుతంగానండి ఆయన గోవింద గోవింద అని అరుస్తూనే ఉండేవాడు ఆయన. అసలు రావకోడి జరిగిందంటే ఆయన వచ్చేవాడు అనమాట. ఆయనలో గొప్పతనం నేను చూశాను, ఎవడన్నా పొగిడినా తిట్టినా రెండూ సమానం ఆయనకి. ఆయన దారిని ఆయన చెప్పుకుపోయేవాడు అండి, ఎవడేమనుకున్నా పర్వాలేదు, అది మనకు కావాలి. ఓసారి గొప్ప విషయం చెప్పిన శరీరం లేనప్పుడు వాళ్ళ గొప్పతనం ఇంకా చెప్పుకోవాలట. చాలా కాలం క్రితం అంటే నేను ఏలూరులో ఉద్యోగానికి వచ్చిన కొత్తల్లో, నేటికి 23 ఏళ్ల క్రితం, మేము ఒకసారి కైకలూరులో ఆకివీడులో ఉపన్యాసం చెప్పాం. అప్పట్లో ఇలా కార్లు లేవు కదా, ఏదో అయితే ఏదో బైకుల మీద లేక బస్సుల మీద వెళ్ళేవాళ్ళం. నా ఉద్దేశం అది 1998 అయ్యి ఉంటుంది, 99 కానీ. ఆకివీడులో ఉపన్యాసం చెప్పి వాసవి కన్యకా పరమేశ్వరి సత్రంలో ఉపన్యాసం చెప్పి రాత్రికి 9 గంటలకు అయ్యాక లాస్ట్ బస్సు ఉండేదనమాట, నరసాపురం నుంచో భీమవరం నుంచో ఏలూరు వచ్చే బస్సు. ఆ బస్సు ఎక్కి 3 రోజుల పాటు రోజు వచ్చేవాడిని. 3వ రోజు బస్సులో ఈ సుబ్బారావు గారు ఎక్కారు. ఆ బస్సులో నేను నా శిష్యుడు ఒకడు తప్ప ఎక్కువ మంది ఆదివారం దరిద్రులు, పరిశుద్ధ పరిశుద్ధుల గాళ్ళు, ఈ శుద్ధి లేనివాళ్ళు. ఈయన బస్సు ఎక్కాడండి, ఎక్కగానే సీట్లు ఖాళీలు అంతా ఫిల్లప్ అయిపోయింది. నా పక్కన ఉన్న శిష్యుడికి సైగ చేశాను, ఆయన కూర్చోబెట్టరా, ఆయన భగవన్నామస్మరణం చేస్తాడన్న గానీ వెంటనే ఆయన లేచి సీట్ ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏలూరు దాకా నిలబడడం అంటే చాలా కష్టం, 50 కిలోమీటర్లు నిలబడాలి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసు, ఇంకొక 5 నిమిషాలు కూర్చోమని అతను కూర్చోబెట్టి ఆ పడగ బస్సులో కండక్టర్ మొహం దగ్గర నుంచి డ్రైవర్ మొహం దాకా గోవిందా ఇలాగ చెయ్యొద్దు, గోవింద గోవింద అని కూడా కదా, గోవింద అనేవాడు అప్పుడప్పుడు ఆయన మధ్యలో చాలా వాగారేవాడు అని అరిపించి ఆయన దగ్గర శ్రీరామ జయరామ కాగితాలు ఉన్నాయి, మొత్తం బస్సు అంతా అంటించేశాడు అండి స్టిక్కర్లో. ఈ కొత్త కొత్తలు ఆడిపోతున్నారు వీళ్ళిద్దరూ, ఎవరు వెనకాలన్న కిరస్థానం గాళ్ళు. ఆయన అరుస్తూ ఉంటే అప్పుడు మేమున్నాగా సపోర్ట్ ఇద్దరు లేచాం, మేము లేవగానే కండక్టర్ కూడా అరిచాడండి ఆయన. ఎందుకంటే ఈ కండక్టర్ గారు కూడా మా శిష్యుడే, ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయి ఆ ఎన్ఆర్పేటలో ఉన్నారు, ఆయన పేరు పెట్టి మర్చిపోయాం కానీ మన పేటానికి రెగ్యులర్గా వచ్చేవాడు ఆయన. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆయనకి సపోర్ట్ అయ్యారు మేము అరవడంతో. మొత్తం బస్సులో క్రమక్రమంగా ఈ కిరస్థానం వాళ్ళంతా వెరిమోహం వేస్తూ చూస్తూ ఉండగా శ్రీరామ జయరామ స్టిక్కర్లు అంటించి రామనామస్మరణం ఏలూరు వచ్చేదాకా చేయించాడండి ఆయన. మరి అలాంటి వాళ్ళకి ముక్తి రాకేమవుతుంది, అది మనకు అవసరం. కాబట్టి సిగ్గేం పడద్దు, మీరు ఎలా అయినా సరే మీ గొంతు ఎలా ఉన్నా సరే ముందు భగవన్నామం చేసేయండి. మొదట్లో బాగుండకపోవచ్చు, ఎప్పుడు ఒకే రాగంతో పాట పాడచ్చు, పద్యం పాడచ్చు, లేదా సత్యనారాయణం వందేహం కామదం విభు అని శ్లోకం చదవండి, ఏం పర్వాలా, చదవగా చదవగా ఏమవుతుందనమాట, భక్తి కుదురుతుంది, నిష్ట కుదరాలి. నిష్ట కుదరకపోతే యావత్ జీవితం పైన అలాగే ఏడుస్తున్నారు కొడు గొంతు, ఏడుపు గొంతు. అలా కాకుండా దాని మీద భక్తి కుదిరితే తెలియకుండానే మీ కంఠాల్లో మహామాధుర్యం వస్తుంది, కంఠమాధుర్యానికి భగవద్భక్తే మూల కారణం అవుతుంది. అందువల్ల రోజు గానం చెయ్యండి, భక్తితో గానం చెయ్యండి, పరవశించిపోయి గానం చెయ్యండి. ఆ పాడుతున్నప్పుడు ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి రావాలి, అప్పుడు ఆ గానం మీకు తెలియకుండానే మాధుర్యాన్ని పెంచుతుంది అనమాట, కంఠ మాధుర్యాన్ని పెంచుతుంది. ఇది మహాత్ముల యొక్క లక్షణం అని ఎంతోమంది నేను చూశాను, మీరు కూడా అలా అవ్వాలి. అందుకోసం ఇప్పుడు అందరూ కూడా చక్కగా పాట పాడుకుంటూ హాయిగా కాసేపు చిలికేద్దాం. ముందు నేను చిలుగుతాను, ఆ తర్వాత అందరూ దంపతులుగా ఉన్నటువంటి వాళ్ళు చిలకండి, ఒకసారి చాలు, మొత్తం అదంతా కొండంతా పగలగొట్టేదాకా మీరే చిలికారంటే మిగతా వాళ్ళు ఏమైపోతారు. అందువల్ల మేము కొంచెం మరి గురువు గారు కనుక 4 సార్లు తిలకాలి ధర్మార్థకామ మోక్షాల కోసం. మీరు 4 సార్లు గిర్రు గిర్రు అని తిప్పి మమ్మల్ని మాత్రం ఒక్కసారి గిర్రు గిర్రు అనమంటున్నారు ఏమిటంటే నా బుర్ర గిర్రు మట్టుంది వాళ్ళు. కాబట్టి మీరందరూ మాత్రం ఒకసారి తిప్పేసి దూరంగా వెళ్ళిపోతే దాని సంగతి ఒకటో చూసేద్దాం. అలాగేనా గోవింద. భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ముందుగా ఈ పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఒకసారి తిప్పేస్తారు. వాళ్ళు తిప్పిన తర్వాత మిగతా వాళ్ళందరూ మీరు కొద్ది అప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళకి ఖాళీ ఇవ్వండి. నెక్స్ట్ లైన్ ఇప్పుడు
నారాయణ మహీశ వైకుంఠపుర నివాస.
చూసారా ఒకసారి ఇది చిలికితే ఏమని చెప్పాను? పెరుగు చిలికితే ఒకసారి అనండి, పెరుగు చిలికితే ఏమొస్తుందని చెప్పాను? ఇహపరాలు రెండు వస్తానన్నా, అందుకని సంచి తెచ్చుకున్నారు. పెరుగు చిలకడం వల్ల వచ్చిన పుణ్యం సంచులు వేసుకోవడానికి సత్యనారాయణ గారు, ఆయన మాత్రమే సంచులు తెచ్చుకున్నారు. మిగతావాడు ఎవరో పంచలు తప్ప సంచులు లేకుండా వచ్చాం. అంటే ముందు చూపు ఉండాలి. ఒక విషయం చెబుతాను ఇక్కడ వినండి కొంచెం జాగ్రత్తగా. ఓసారి ఒక ఊళ్ళో కొంచెం జాగ్రత్తగా వినండి, ఒక ఊళ్ళో 6 ఏళ్ళు వర్షాలు కురవలేదు. ఎన్నాళ్ళు? మొత్తం ఊరు ఎండిపోయింది. బావుల్లో కూడా భూగర్భ జలాలు లేకుండా అయిపోయి దాంతో వాళ్ళు హడిలిపోయారు. ఇంతలో అనుకోకుండా నాబోటి వాడు అక్కడ ఊళ్ళో ఉపన్యాసం చెప్పడానికి వచ్చాడు. అయ్యా మా ఊళ్ళో 6 ఏళ్ళుగా ఉపన్యాసాలు లేవండి, వర్షాలు లేవండి. ఉపన్యాసాలు కాదు, వర్షాలు కూడా లేవట్లేండి. అందువల్ల యాత్ర పడిపోతున్నాం. వర్షాలు కురవాలంటే ఏమి చెయ్యాలి అనగా, ఇక్కడికి దగ్గరలో ఒక కొండ ఉంది, ఆ కొండ మీద ఒక శివాలయం ఉంది. ఆ శివాలయానికి వెళ్ళి మనందరం కష్టపడి కాలినడకన కొండెక్కి నేను చెప్పినట్టుగా అర్చన చేస్తే వర్షాలు కురుస్తాయి అన్నట్టు ఆయన. అందరూ ఆయన మాట విని ఆయనతో పాటు కొండకు నడవడానికి వెళ్ళారు. అందరూ బయలుదేరుతుంటే ఒక్క ఆయన మాత్రం గొడుగు పట్టుకొచ్చాట. ఎక్కడ వర్షం చుక్కలేదు కదా గొడుగు ఎందుకు తెచ్చావంటే, మా గురువు గారు చెప్పారు ఆ పైకి వెళ్ళి అభిషేకం చేసి పూజ చేస్తే వర్షాలు కురుస్తాయని. మనం పైకి వెళ్ళి పూజ చేస్తూ ఉండగా వర్షం మొదలైతే అప్పుడు తడిసిపోతాం కనుక ముందు జాగ్రత్తగా గొడుగు తెచ్చుకుంటున్నాను అన్నట్టే. అంటే మిగతా వాళ్ళకి వాళ్ళకి అంత నమ్మకం లేదు, ఆయన మాత్రం నమ్మకం ఉందన్నమాట. కాబట్టి ఈ సంచులు తెచ్చుకున్న వాళ్ళంతా కూడా పెరుగు చిలకటం వల్ల వచ్చే ఫలితాన్ని అందులో పట్టుకుపోవడానికి వచ్చారు. కొంతమంది దాంట్లో ఆ ఫలితం గురువు గారికి ఇవ్వడానికి సంచుల నుండి ఏవో తెచ్చుకొచ్చారు. ఏది ఏమైనా మీ అందరికీ కూడా మీ సంచితం పుణ్యం మీ వెంట వచ్చుగాక.
నారాయణ మహేశ వైకుంఠపుర నివాస. నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస. నారాయణ మహీశ వైకుంఠపుర నివాస. ఉరమందు శ్రీనివసింప చరణముల ధరల సింప. ఉరమందు శ్రీనివసింప.
అస్సలు మాట్లాడుతున్నాను ఆంజనేయులు కసేపు వెళ్ళిపో, అస్సలు మౌనంగా ఉండాలి.
ఉరమందు శ్రీనివసింప చరణముల ధరల సింప. నిన్ను కొల్లుచు వారి కొరకు విచ్చేసిన ఉధరకు. నారాయణ మహీశ వైకుంఠపుర నివాస. నారాయణ పద్మాకర గ్రహీత ధూత ప్రపంచ భూత. పద్మాకర గ్రహీత నాసి తండ్రులోక కష్ట సద్భక్త భక్తి తుష్ట. నారాయణ మహీశ వైకుంఠపుర నివాస. నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస. నారాయణ మహీశ వైకుంఠపుర నివాస.
అలా ఒకరి తరతో సాధ్యమైనంత వరకు ఎవరి మీద కోపగించకండి అమ్మ బాబా, అందరూ భక్తులు కాబట్టి వీళ్ళంతా విష్ణు స్వరూపులు.
గోపాల నంద గోపాల ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నంద గోపాల వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా వేచి వేచి వెన్న ముద్దవలే కరగిపోయరా నా బ్రతుకు కరగిపోయరా నా బ్రతుకు ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల వెన్న మీ గడ్డలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట వెన్న మీ గడ్డలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట పాలను మృచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్యా ఈ తల్లి హృదయము ఓర్వలేదయ్యా ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నంద గోపాల 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 నంద గోపాల గోపాల
పాడేవాళ్ళు మైక్ లో పాడండి.
శ్రీనాథుని పద సరసి జ భజనే ఈ నర జన్మము కని నా ఫలం ఈ నర జన్మము కని నా ఫలం.
మిగతా వాళ్ళు కూడా గొంతు కలపండి మరి పాప పడుతుండే.
నారాయణుని నామస్మరణే నారాయణుని నామస్మరణే మాయని తీయని విద్యాఫలం మాయని తీయ ని విద్యా ఫలం శ్రీనాథుని పద సరసి జపజని ఈ నర జన్మము కని నా ఫలం ఈ నర జన్మము కని నా ఫలం నారాయణయని నోరార పిలువా నారాయణయని నోరార పిలువా
శ్రీనాథుని పద సరసి జభజనే ఈ నర జామము కని నా ఫలం ఈ నర జామము కని నా ఫలం శ్రీనాథుని పద సరసి జభజనే ఈ నర జామము కని నా ఫలం ఈ నర జామము కని నా ఫలం నారాయణుని నామస్మరణమే నారాయణుని
నామస్మరణమే
తీయని మాయని విద్యాబలం శ్రీనాథుని పద సరసి జభజనే ఈ నర జన్మము కని నా ఫలం ఈ నర జన్మము కని నా ఫలం నారాయణాయని నోరార పిలువా నారాయణాయని నోరార పిలువా కనుదోయి నిలచి ఆడేను కలసి కనుదోయి నిలచి
ఆడేను కలసి
కనుదోయి నిలచి ఆడేను కలసి
కనుదోయి నిలచి ఆడేను కలసి
శ్రీహరికి సరిదైవమి కలేదు మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే శ్రీనాథుని పద సరసి జభజనే ఈ నర జన్మము కని నా ఫలం ఈ నర జన్మము కని నా ఫలం నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ లక్ష్మీ నారాయణ
నారాయణ లక్ష్మీ నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ లక్ష్మీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
అందరూ మళ్ళీ యథార్థంగా ఇక్కడ కూర్చోండి. కూర్చుంటే ఒకసారి సంకల్పం చెప్పాక అప్పుడు ఆ కుండ పగల కొట్టడం కార్యక్రమం చేద్దాం.
అన్న అందరూ అయిపోయిందండి అందరిది చేయండి తొందరగా చేయండి. అయిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే
తొందర పెట్టదమ్మా, శుభ్రంగా హాయిగా చేయండి, ఒక 5 నిమిషాలు ఆగుదాం. మన కార్యక్రమం కంటే ఏది మించింది కాదు. అందరూ చేసి ఇక్కడ కూర్చుంటే సంకల్పం చెప్పించే కార్యక్రమం ఉంది, అయిన తర్వాతే చేద్దాం. హడావుడి పెట్టకండి ఎవరిని, టూరిస్ట్ వాడు అంటే హడావుడి పెట్టేసి చూసేయండి, పరిగెత్తుకొచ్చేయండి అంటాడు. అది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాడి లక్షణం. మనం అలా కాదు, మనం భక్తితో చేసుకుంటున్నాం. మహా అయితే ఇంకో 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది, అన్ని పనులు సక్రమంగా శాస్త్ర ప్రకారం చేసుకుందాం. అవునా? ఎవరన్నా సక్రమంగా చిలకలేకపోయామనిపిస్తే మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చిలికిరండి. చిలికిన వాళ్ళందరూ చిలకల పూడివారు, చిలకపోతే మళ్ళీ ఏదో ఇబ్బంది. వీడండి భక్తుడండి. వీళ్ళు ఎవరికైనా పాట చేయండి, మైక్ వాళ్ళకి పాడతాం. సరే సరే.
శ్రీ గురుభ్యో నమః. బ్రూహి ముకుందే తీరసనే, పాహి ముకుందే తీరసనే, బ్రూహి ముకుందే తీరసనే, పాహి ముకుందే తీరసనే, బ్రూహి ముకుందే రాధారమణా హర రామేతి, రాధారమణా హర రామేతి, రాజీవాక్ష ఘనశ్యామేతి, రాజీవాక్ష ఘనశ్యామేతి, రాజీవాక్ష ఘనశ్యామేతి, బ్రూహి ముకుందేతి. అక్రూర ప్రియ చక్రధరేతి, అక్రూర కంసహరేతి, హంస నిరంజన కంసహరేతి, హంస నిరంజన కంసహరేతి, బ్రూహి ముకుందేతి. కేశవ మాధవ గోవిందేతి, కేశవ మాధవ గోవిందేతి, కృష్ణానంద సదానందేతి, కృష్ణానంద సదానందేతి, కృష్ణానంద సదానందేతి, బ్రూహి ముకుందేతి. అచ్యుత కృష్ణ హర రామేతి, అచ్యుత కృష్ణ హర రామేతి, హరినారాయణ తీర్థ పరేతి, హరినారాయణ తీర్థ పరేతి, హరినారాయణ తీర్థ పరేతి, బ్రూహి ముకుందేతి రసనే, పాహి ముకుందేతి రసనే, బ్రూహి ముకుందేతి.
శ్రీ గురుభ్యో నమః. గురువే తాయి గురువే తందే, గురువే దైవదా విష్ణు గురు వివర మహేశ్వర గురు పరతర పర బ్రహ్మ గురు పరతర పర బ్రహ్మ గురువే కృపేయ సాకార గురువే కృపేయ సాకార గురువే తాయి గురువే తందే గురువే దైవ దాతార తమవ కలెదు బెలక తంద దీన బంధు గురువర తమవ కలెదు బెలక తంద దీన బంధు గురువర కర్మ బంధ తరిద దీర కర్మ బంధ తరిద దీర నిమగి దో నమస్కార నిమగి దో నమస్కార గురువే తాయి గురువే తందే గురువే దైవ దాతార గురువే బంధు దయా సింధు గురువే బంధు దయా సింధు గురువే సకల ఆధార గురువే కృపేయ సాకార
వారు కన్నడంలో పాడారు గురువే తల్లి గురువే తండ్రి గురువే బంధువు గురువు దయాసింధువు కర్మబంధాలని తొలగించేది గురువు ఈ భావనతో ఉన్న చాలా గొప్ప పాట అన్ని ప్రాంతాల నుంచి ఆయా భాషల్లో వారి దివ్యభక్తి అంతా ఇందులో తొణికెసలాడుతున్నది ఇందులో కొంతమంది తమిళనాడు నుంచి వచ్చారు చెన్నై నుంచి అక్కడి నుంచి అందులో అద్భుతమైన గీతాలు పాడారు ఆవిడేమో కన్నడంలో పాడారు ఆ మధ్యన ఒకరెవరు హిందీలో పాడారు చివరికి ఇవన్నీ ఏమిటనమాట ఒక్కోటి ఒక నది కావేరీ నది ఇంకో పక్క నుంచి బంగాళాఖాతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక నదులు గంగా యమున చివరికి ఇవన్నీ కలిసి సముద్రంలో కలిసిపోతే సింధు అయిపోతుంది ఈ బిందువులన్నీ సింధువులో కలిసిపోతున్నాయి ఈ జీవులందరూ ఈ భాషలలో వారి వారి భక్తిని ప్రకటించి కరుణా సముద్రుడైన పరమాత్మలో కలిసిపోవడానికి చేసే ప్రయత్నమే ఈ సప్తాహాలు అందుకే అనుభూతి ఎవరికి వాళ్లే పొందాలట కబీర్ దాస్ గారు ఆత్మానుభూతి ఎవరూ ఇవ్వలేరు నీకు నువ్వే నీ హృదయంలో పొందాలన్నాడు ఆయన జో గోంగా గుడ్డు ఖాయికై కహై కౌర్ను ముఖస్వాద్ మూగవాడు బెల్లం తిన్నాక ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్పగలడు ఇలా సైగలు చేస్తాడు భగవత్కథలు విన్నటువంటి భక్తులు కూడా అలాంటి మూగవాళ్లే ఆ భగవత్కథ కాసేపు బెల్లం అనుకుందాం దేంతో పోల్చలేకపోయినా బెల్లంతో పోల్చాం బెల్లం తీయగా ఉందని మూగవాడు చెప్పలేడు భాగవతం విన్నాక శ్రీకృష్ణలీలలు విన్నాక అవి ఎలా ఉన్నాయి అంటే ఇలా కంఠం గద్గదం అయిపోతుంది మాట రాదు నిశ్శబ్దంతో నిండిపోతుంది శరీరం మనస్సు కూడా అనుభూతులు వర్ణించలేమంటాడు ఆయన ఒక్క మూగవాడు అంటాం కానీ నిజంగా మీరే ఉన్నారు కాసేపు పాయసం పెట్టాం ఎలా ఉందని అడిగితే రుచిగా ఉంది ఇంకా చెప్పండి వర్ణించండి అంటే బ్రహ్మాండంగా ఉందంటాడు ఆ బ్రహ్మాండం అంటే వీడికి తెలియదు కానీ ఇంకా అయ్యి బాబు ఏం చేసేసారండి ఆ ఏం చేశారంటే ఏం చెప్పలేడు వాడు వచ్చి తెప్పలో వాడు ఈ మధ్యన వాడు ఏం బీభత్సం అండి బాబోయ్ అన్నాడు ఏ బీభత్సం ఏమిటో నాకు అర్థం అలా అంటే అర్థం ఏంటి అంత అందంగా ఉందని చెప్పడానికి వచ్చింది తెప్పలు అది బీభత్సం వాడుతున్నాడు చితకేసారండి అంటాడు ఒకడు పాయసం బాగుందిట పాయసం ఎలా ఉంది చితకేసాడండి అన్నాడు పాయసాన్ని చితకేశాడా నిన్ను చితకేశాడా అంటే వాడి అనుభూతిని చెప్పడానికి మాట రావట్లేదు అన్నమాట ఆత్మానుభవం మాటలకి భాషకి అందదు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ భగవంతుడి దగ్గరికి మనం ఇంత కష్టపడి చేసిన ఈ స్తోత్రాలు వాక్కులు వెళ్ళలేక మనస్సుతో పాటు ఆయన్ని పొందలేక వెనక్కి తిరిగి వస్తున్నాయట ఈ వాక్కుకి దృక్కుకి మనస్సుకి కూడా అందడు ఆయన అటువంటి వాడిని పట్టుకోవడానికి మార్గం ఏమిటి భక్తి ఆ భక్తి ఇప్పుడు మీ అందరిలో పొంగి వస్తున్నది ఆ భక్తి ఆనందం ఎక్కువైపోవడం వల్ల కొంతమందిలో గద్గద కంఠ రూపంలో వస్తోంది, కొందరికి ఆనంద బాష్పాల రూపంలో వస్తోంది, కొంతమంది మాట్లాడలేక కళ్ళు మూసుకుని అలా ఉండిపోతున్నారు, శరీరానికి రకరకాల పులకింతలు వస్తున్నాయి. ఇవన్నీ భక్తిలో అనేక రకాలైన లక్షణాలట. రోమాంచ్యమైపోవటం, కంఠం గద్గదమైపోవడం, ఆనంద బాష్పాలు రావటం, నిశ్శబ్దంగా అయిపోవటం, కదలకుండా ఉండడం, ఇవన్నీ భక్తులు అనేక లక్షణాలు అని గీత గోవిందంలో జయదేవుడు చెబితే ఏదో అనుకున్నాను. ఆ గీత గోవిందంలో చెప్పిన భక్తుల లక్షణాలన్నీ మీలో కనబడ్డాయి. ఇలాంటి భక్తులతో అప్పుడప్పుడు యాత్ర చేస్తే అది నిజంగా మాకు కూడా ముక్తికి మూల కారణం అవుతుంది. భక్తులు కూడా ఉంటేనే భగవంతుడు సంతోషిస్తాడు. ఈ గురువులు కొంతవరకే మిమ్మల్ని రక్షించగలరు, ఆ తర్వాత మీరే గురువుల్ని రక్షిస్తారట. గురువుగారికి సేవ చేసే భాగ్యం శిష్యులదే అన్నారు. అందుకని వేదవ్యాసుడు నాకంటే గొప్పవాడు నా శిష్యులని చెప్పుకున్నాడు ఆనందంగా. ఒకళ్ళిద్దరు కాదు, సూతుడు కూడా అన్నాడు, మీరు పండితులు, నా అదృష్టం బాగుండి మీరు కింద కూర్చుని నా పురాణం విన్నారన్నాడు ఆయన. మీరు నా దగ్గర పురాణం వినడం ఏమిటి, మీరు జ్ఞానులు అన్నాడు ఆయన. అలాగే మీరంతా జ్ఞానులు, కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళు, నిరంతర భగవన్నామస్మరణంతో మీ జీవితం చరితార్థం చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇలాంటి వాళ్ళు వస్తే నా శరీరం కూడా ఆనందంతో నిండిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ కంకణ విసర్జనకు కావలసిన సంకల్పం ఇక్కడే చెప్పేస్తారు. చెప్పాక కుండ దగ్గరికి వెళ్ళి గిర్రం తిప్పేసి ఒకసారి దాన్ని పగలగొట్టి అందులో ఉన్న ప్రసాదం మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత అందరూ సముద్ర స్నానానికి. ఇప్పుడు టైం ఎంత అయిందండి? 7:10 వరకు ఉందా దుర్ముహూర్తం? చూడండి ఒకసారి దుర్ముహూర్తం దొరుకుతుంది. అందుకని అగారు, లేకపోతే పొద్దున్నే తీసుకుపోయేవారు. గురువుగారు ఏ పని చేసినా వెనకాల కారణం లేకుండా ఉండదు. వాళ్ళు శనివారం 6 గంటల నుంచి ఎంతవరకు ఉంది ఒకసారి చూడండి అన్నాను. వాట్సాప్లో పెట్టాం, మన సత్సంగంలో చూడండి అన్న. అక్కడ దాకా ఇక్కడ ఉండవలసిందే. ఆ సమయంలో సముద్ర స్నానం నిషేధం. ఏడు 7:21 వరకు పెట్టారు సత్సంగంలో. 7:21 వరకు ఇక్కడే ఉంటాం, తదనంతరం బయలుదేరి వెళ్ళాలి. కొన్ని సమయాల్లో చేయకూడదట, అది శాస్త్రం. కాదు కాదు, అందరికీ ఆయన పోస్తాడు. ఒక్కళ్ళు ఒక 4 పట్టుకెళ్ళి చేతులు నీళ్లు పోసి వచ్చేయండి. ఆచమనం చేయకుండా అసలు సంకల్పం చెప్పం కనుక 5 నిమిషాలు ఆలస్యం అవుతుంది. మంచినీళ్ళు పట్టుకెళ్ళి పోసేసిరండి. 5-6 ఇచ్చేయండి. మరి పండితులు ఉన్నారు కదా, మహాత్ములైనటువంటి పారాయణ పురులు వెళ్ళి ఆ చివరి నుంచి ఒక్కొక్కరు 10 మంది చేత ఆచమనం చేయించండి. వెళ్ళి ఆచమనం చేయించండి, మీరు కాదు వాళ్ళ చేత. నాన్న ఇంకా వెళ్ళండి. కొందరు నిన్న ఎవరు చాలా ఒక ఆయన ఉన్నారు, వారు మొత్తం మన కశ్యప్ గారు, ఈ సాయి గారు చెప్పే సకల మంత్రాలు చెప్పగలిగిన ఒక ఆయన ఉన్నారు. వారు కూడా ఒకసారి వచ్చి ఈ ఆచమనంలో కాంతారావు గారు మీరు సాయం చేయండి, వెనకాల మీరు చేసి మిగతా వాళ్ళు చేసి చేయించాడు అందరూ. తలకు ఉద్ధరణి పంచిపత్ర వారే, మీరు కూడా కాస్త మీరు ఆచమనం చేసి 10 మంది చేయించండి. మీరు ధరించి 10 మందిని ధరింపు చేయండి. ముందు మీరు చేసి తక్కిన వాళ్ళతో చేయించండి. ఆచమనము సంకల్పము చెప్పి దీక్షా కంకణ విసర్జనం చేస్తున్నామని ఆయన చెప్పాక అప్పుడు పెరుగు కుండని భగ్నం చేసి శ్రీకృష్ణుడు పూర్వం పెరుగు చిలుగుతూ ఉంటే వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఆ కుండను పగలగొట్టాడు. తద్వారా ఆవిడకున్న భవబంధాలు తొలగించాడు. ఇప్పుడు ఈ కుండ పగలగొట్టడం అంటే ఇక మనకి భవబంధాలు తొలగడం అన్నమాట. మనకి వెర్రి వ్యామోహాలు, వెర్రి కష్టాలు తొలగిపోతాయి. కాస్త ఈరోజు నుంచి బ్రహ్మానందం కలుగుతుంది. జీవితం మీద ఉండే అనవసరపు భ్రాంతి, భయము, కష్టములు, వీటిని తొలగించడమే ఈ కుండని పగలగొట్టడం అంటే. అందుకని ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం.
ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనష్ణన్మన్నోతి విశ్వేత సాదనం ప్రణోదేవి సరస్వతీ వాజేభిర్వాజనీవతి దీనామవిత్రియవతు గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమహాగణాధిపతే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగోపవా స్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః శుభమస్తాజమ్యం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః
ఇంకొకళ్ళు కూడా చివరికి వెళ్ళండి కొంచెం వెళ్ళారా సిద్ధార్థమార్
శుభమస్తాజమ్యం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఆచమ్య ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః
సరిపోతుంది మొత్తం కొండంతా లాగేయకండి కాస్త గురువు గారి కోసం కొండ ఉంచండి బాబు వినపడలేదు ఆవిడకి చెప్పరా
అమ్మా
వెన్న కోసమనే ఆ వెన్న చెయ్యాలంటే కొంచెం రుణగా ఉన్నవాళ్ళు చిలకాలి
అమ్మా అందరూ ఆచమనం చేశారా అండి ఉండండి ఒక నిమిషం
కాసేపు ఒక 5 నిమిషాలు ఆగండి బాబు మీరు కంగారు ఎట్టేయకండి చేయనివ్వండి వాళ్ళని కంగారు పెట్టేయకండి ట్రైన్ రావడానికి టైం ఉంది ఇంకాను 7:20 ఉంది కంగారు లేదు అందుకనే ఆగాం విష్ణుమూర్తిని కాస్త కనిపించమని కోరుకుందామా ఒకసారి అడగండి కనిపించు స్వామి అని
అలాగే ఇద్దరు కాదు అందరూ కలిసి అడిగితేనే వస్తారు ఆయన ఏదో అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు కనిపించు స్వామి అన్నట్టుగా అంటున్నారు గట్టిగా అనండి
కనిపించవా వైకుంఠవాసి నీ వాసమరచేవా నన్ను వాసిపోయేవా కనుపించవా వైకుంఠవాసి నీ వాసమరచేవా నన్ను వీడికి వైకుంఠానికి వెళ్ళడం ఇష్టం లేదు వీడు ఆఫ్ఘనిస్తాన్ వాడో పాకిస్తాన్ వాడో పురమాయించిన వాడు వింటాడు కన్ను పిల్చవా వైకుంఠవాసి నన్ను బాసిపోయేవా నీ వాసమరచేవా వైకుంఠమాశలు చూపి నాలో నాశలు రేపి వైకుంఠమాశలు చూపి నాలో నాశలు రేపి
నారాయణ ఈ తీరున మోసాలు చేసేవా నన్ను బాసిపోయేవా నీ బాస మరచేవా కను పిల్చవా వైకుంఠవాసి నన్ను బాసిపోయేవా అప్పుడే మర్చిపోరా నీ బాస మరచేవా గట్టిగా కన్ని పిల్చవా వైకుంఠవాసి నన్ను బాసిపోయేవా నీ బాస మరచేవా ఆయన అలా నిలదీస్తూ వస్తాట మనందరికీ భాగవతం చదివితే వైకుంఠం ఇస్తానన్నాడు కదా మరి అందులో చెప్పాడు కృష్ణుడు భాగవతం శ్రద్ధగా వింటే వైకుంఠం ఇస్తానన్నాడు ఇచ్చి తీరాలి అందుకని నిలదీస్తూ అన్నవాడు స్వామిని గట్టిగా నిలదీశారా వైకుంఠమాశలు చూపి నాలో నాశలు రేపి వైకుంఠమాశలు చూపి నాలో నాశలు రేపి నారాయణ ఈ తీరున మోసాలు చేసేవా నన్ను బాసిపోయేవా నీ బాస మరచేవా గ్యారంటీగా మీకు ఈసారి కనపడతాడు నూరేళ్ళు నిండాక వైకుంఠం ఇస్తాడనమాట గోవింద ఏమంటే అందరికి ఆచమనం అయ్యాక చెప్పండి ఆయన ఎదురు చూస్తున్నాడు పాప నిలబడి అమ్మా ఇంకెవరైనా ఆచమనం చెప్పేది ఒకసారి చేతులు ఎత్తండి వాళ్ళ దగ్గరికి వస్తారు ఆ వెనకాల వాడు క్రౌడ్ ఉన్నారు చూడండి మేస్టర్ ఎవరు
అమ్మా ఆచమనం చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక
చెయ్యలేని చేయని వాళ్ళు
చేయని వాళ్ళు
చేయలేని వాళ్ళు అంటే అందరూ చేయగలిగిన వాళ్ళ చేతులు ఉన్నాయి
అమ్మా ఆచమనం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చేయి పైకి ఎత్తండి అందరూ చేస్తారా
కానివ్వండి అయితే
ఓం ఆచమ్యం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః మధోక్షాయ నమః నారసింహాయ నమః మత్స్యదాయ నమః జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః అందరూ కూడా ప్రాణాయామం చేయండి ఉత్తిష్టంతో బోధవిశాచా హయతే భూమారకా హయతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూ ఓం భవ ఓం శువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం దత్సవితర్వదేం భర్గో దేవస్థితిమే ధియో యోన ప్రియోదయ ఆతో మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూద్భువ స్వరోం మమానుకు నమస్కారం చేసుకోండి యజమానస్ పార్థహస్త్రక్షే ద్వారా శ్రీ పరమేశ్వరమూర్తి శ్రీ పరమేశ్వర విచ్చతం శుభాభ్యాం శుభేశమూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞయా వర్తమానస్యాత్యబ్రహ్మణ ద్వితీయవరాత్తే శ్వేతవరాహకలపై వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాది జంబూద్వీపే భరతవర్షే భరతకిండే మేరో దక్షిణ దిగ్భాగే పూర్వసముద్రతీరే జగన్నాథపురక్షేత్రే సుభద్రా బలభద్రా సహిత శ్రీ జగన్నాథస్వామి దేవత పాద సన్నిధో సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచన సన్నిధో అస్మినత్మాన వ్యావహారిక చాంద్రమానే స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మ ఋతు ఆషాఢమాసే కృష్ణవక్షే దశమ్యాం తిథోపాసర వాసరస్తు స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం వన విశేషనిష్టాయాం శుభతితో శ్రీమాన్ శ్రీమత గోత్ర గోత్రం పేరు అందరూ కూడా చెప్పుకున్నాం ఎవరి గోత్రం పేరు వాళ్ళు
పారాయణ పూర్ల దగ్గర ఉన్న గోత్రాలు మొత్తం మీ అందరి మీద వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ అయినా మీరు కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకోండి ఒక నియమం ఉన్నది నేను చెప్పింది కాదు పరమ పవిత్రమైన సింహాసన ద్వాత్రింశిక అని ఒక కావ్యం ఉన్నది అది విక్రమార్కుడి దివ్య చరిత్రని తెలియజేసే కథ
కొరవి గోపరాజు గారిని ఒక ఉపాసకుడు రాసినటువంటి కావ్యం అది. అందులో అమ్మవారు అంది, అమ్మవారు స్వయంగా, ఇది కొంచెం జాగ్రత్తగా వింటే ఎందుకు సంకల్పం చెప్పుకోవాలో తెలుస్తుంది. ఒక 5 నిమిషాలు ఆలస్యం అయితే కొంపెమ్మలవుది ఈ కథ వినండి. విక్రమార్క మహారాజు గారికి కాళికాదేవి 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన ఇచ్చింది. ఎన్నాళ్ళు ఇచ్చింది? అదే ఆయన తమ్ముడు భట్టికి బాధ కలిగింది. అన్నయ్య గారు 1000 ఏళ్ళు బతికితే అన్నయ్య గారికి నేను సేవ చేయకుండా ఎలా ఉంటాను? ఆయనకి అన్నయ్య అంటే ప్రాణం అండి, అన్నయ్య లేకపోతే ఒక క్షణం ఉండలేడు. అన్నయ్యకి అంటే ముందునే పోతే మా అన్నయ్య గారికి ఏదైనా కష్టం వస్తే ఎవరు సేవ చేస్తారు అని బాధ కలిగి కాళికాదేవి దగ్గరికి వెళ్ళాడు. రేపు ఉజ్జయిని పెడుతున్నామా మనం? మీ అదృష్టం అక్కడ ఉంటుంది అమ్మవారు. ఇది కాళిదాసుకి, విక్రమార్కుడికి ఇంతమందికి వరాలు ఇచ్చిన తల్లి ఆవిడ. కొంచెం సరిచేయిందన్న, చనిపోతున్నారు వీళ్ళు కాదు కానీ. ఆవిడని ఉజ్జయిని మహాకాళి అంటారు, ఇప్పుడు గఢకాళి అని కూడా పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు భట్టి గుహలు, భైరవుడి కాలభైరవుడి ఆలయం, మహాకాళి ఆలయం, కుజుడి ఆలయం, ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర లింగం, ఇవన్నీ చూసి తీరాలి. పెద్ద గణపతి ఉంటాడు ఆయన, స్వయంభూ గణపతి, బడా గణపతి అంటారు హిందీ వాళ్ళు దాన్ని. ఇవన్నీ చూసి తీరాలి. అందులో ఈ కాళికాదేవి దగ్గరికి వెళ్ళి భట్టి, అమ్మా నన్ను అనుగ్రహించు, మా అన్నయ్య ఎంతకాలం బతికితే అంతకాలం నేను బతకాలి, నేను కూడా ఆయనతో సమానంగా ఉండి ఆయనకి సేవ చెయ్యాలి అన్నాడు. అయితే విక్రమార్కుడిని నాకు బలిస్తే నేను నీకు ఆయువు ఇస్తానంది ఆవిడ. వెంటనే ఆయన అన్నయ్య దగ్గరికి వచ్చాడు. అన్నయ్య నిన్ను బలిస్తే అమ్మవారు నాకు ఆయువు ఇస్తుందిట, నాతో రమ్మన్నాడు. అంతకంటే నా అదృష్టం ఆ తమ్ముడు అన్నాడు ఆయన. అసలు ఎవరన్నా ఈ మాట అనగలరా? ఈయనకేమో అన్నయ్య అంటే ప్రాణం, ఆయనకి తమ్ముడు అంటే ప్రాణం. అన్నయ్య కోసం బతకాలనుకున్నవాడు అన్నయ్య నిన్ను బలిస్తాను కాళికకి నాకు ఆయువు వస్తుందంటే అలాగే తమ్ముడు అన్నాడు ఆయన. అందుకని అన్నదమ్ముల అనుబంధం అంటే ఏమిటో వాళ్ళని చూసి నేర్చుకోవాలి. కోర్టులకు వెళ్ళి ఆస్తుల కోసం కొట్టుకోవడం కాదు. తమ్ముడు అంటే అలాంటి వాడు, అన్నయ్య అంటే అటువంటి వాళ్ళు. వెంటనే విక్రమార్కుడిని తీసుకొచ్చి కాళికాదేవి దగ్గర పడుకోబెట్టి కత్తితో ఒక దెబ్బకి నరిగిపారేశాడు. తల తెగిపోగానే కాళికాదేవి ప్రత్యక్షమై, నీకు 2000 సంవత్సరాలు ఆయువు ఇచ్చానంది. ఆయన పక్కపక్క నవ్వి, నీ మాట ఎవడు నమ్ముతాడో అన్నాడు. అదేమిటాయన అలా అన్నావంటే, ఈయనకి నువ్వేనా 1000 ఏళ్ళు రాజ్యపాలన ఇచ్చావు, 1000 ఏళ్ళు నువ్వు ఆయన బతుకుతాడు రాజ్యపాలన చేస్తాడని వరమిస్తే ఒక్క దెబ్బకి నేను నరికేశాను, అప్పుడు నీ వరానికి విలువే ఉందన్నట్ట. ఆవిడ పక్కపక్క నవ్వి, నీ ప్రేమ ఆయన ప్రేమ పరీక్షించడానికి తప్ప విక్రమార్కుడిని నువ్వు నరిగితే చస్తాడా, అదిగో తలకాయ అతుక్కుపోతుంది చూడు అందిట, అది నాకు తెలుసు కాబట్టి నరికానన్నాడు ఆయన. ప్రాణం పోయినా మా అన్నయ్య తల నేను నరుగుతానా? నువ్వు ఆయనకి 1000 ఏళ్ళు రాజ్యపాలన చేస్తావని వరం ఇచ్చావు, నువ్వు ఇచ్చిన వరం తప్పదని నమ్మకం నాకు ఉంది కాబట్టి ఆయన బలిచ్చాను తప్ప, లేకపోతే 1000 ఏళ్ల కోసం 2000 ఏళ్ల కోసం మా అన్నయ్యని చంపుతానా అన్నట్ట. ఎంత తెలివినోడు! అందుకే భట్టి లాంటి తెలివితే అట్లా ఉండాలి. భట్టి నిజంగా చంపడు, కానీ కాళికాదేవి ఇచ్చిన వరం ఆయనకి తెలుసు. కాళిక వరం ఇచ్చాక ఆయన ఎవడన్నా తల నరిగితే మాత్రం చస్తాడా? నరికిన వాడు చస్తాడు తప్ప. అందువల్ల నరికానమ్మాను కానీ బుద్ధిమంతుడివి అంది. ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది, ఈయనకి 2000 ఏళ్ళు ఆయువు ఇచ్చిందిట, ఆయనకి 1000 ఏళ్ళు రాజ్యపాలనాధికారం ఇచ్చింది. ఇప్పుడు ఇద్దరూ 2000 ఏళ్ళు బతకపోతే ఎలా? నువ్వు లేకుండా ఇంకో 1000 ఏళ్ళు ఎలా బతుకుతాను అని భట్టి ఏం చేశాడు? అన్నయ్య ఇద్దరం 2000 ఏళ్ళు బతకడానికి ఒక ఏర్పాటు చేద్దాం, సంవత్సరంలో 6 నెలలు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చెయ్యి. రీసౌండ్ అరహహే. కాబట్టి 6 నెలలు ఏమో నువ్వు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసి 6 నెలలు తీర్థయాత్రలు చెయ్యి. అమ్మవారు ఏమన్నది? నన్నేమో 2000 ఏళ్ళు బతుకు అంది, నిన్ను 1000 ఏళ్ళు రాజ్యం పాలించింది. ప్రతి సంవత్సరం 6 నెలలే పరిపాలన చేసి 6 నెలలు తీర్థయాత్రలు చేస్తే అప్పుడు ఏమవుతుందన్నమాట? 2000 ఏళ్ళు బతకచ్చు. సంవత్సరంలో 6 నెలలే రాజ్యం పరిపాలిస్తున్నాడు కనుక అలా ఇంకో 1000 ఏళ్ళు మనం ఆయువు పెంచుకోవచ్చు అన్నట్ట. మంచి తెలివితేటలు ఉన్నాయి నీకు. ఈ 1000 ఏళ్ళు అలాగే చేద్దాం, 2000 ఏళ్ళు బతుకుతాం ఆ రకంగా. నేను 6 నెలలు తీర్థయాత్రలు చేసినప్పుడు నా బదులు నువ్వు పరిపాలించాలి, ఇది నా ఆజ్ఞ అన్నాడు ఆయన. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు చెరు 6 నెలలు పరిపాలించవచ్చు, ఇద్దరు 2000 ఏళ్ళు బతకచ్చు. దానివల్ల ప్రతి సంవత్సరం 6 నెలలు తీర్థయాత్ర చేసేవాడు గురువుగారు తిరిగినట్టుగా. ఎవరు? విక్రమార్కుడు. ఈ 6 నెలలు తీర్థయాత్ర చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దానికి ఒక ప్రణాళిక ఉండాలిగా, ప్లాన్ లేకుండా ఎలాగా? ఇప్పుడు మీరు ఇక్కడ తీర్థయాత్రకు వస్తున్నారంటే సూర్యబాబు గారికి మీరు పేర్లు పంపాలి, పాపం ఆయన ఇంట్లో కూర్చొని వాట్సాప్లో పెట్టుకోవాలి, మీరంతా ఆయనకి స్క్రీన్ షాట్లు పంపాలి, ఆయన మధ్యలో వాట్సాప్ మెసేజ్లు పెట్టాలి, ఆయన ఒక్కరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, అందుకని సంతోషనో భాస్కర్నో పంపాలి, వీళ్ళు వచ్చి మకాన్ చూడాలి, ఈ మకాన్ చూసేటప్పుడు దిక్కుమాలాడు ఎవడన్నా దూరితే వాడు కమిషన్ గాడు, వాడు వచ్చి మళ్ళీ కాస్త దూరంగా మకాన్ చూడాలి, ఎన్ని గొడవలు ఉన్నాయి. ఒకటి కాదు, ఈ ఏర్పాట్లన్నీ అయ్యాక వంట వాళ్ళు వచ్చిన తర్వాత ఈ తంటాలు లేకుండా చూడాలి. ఎందుకంటే ఒకప్పుడు యాత్రలు చేసేటప్పుడు మేము ఎన్ని యాత్రలు పడ్డామో మేము ఎరుగుదాం. ఒకప్పుడు బృందావనంలో భాగవత సప్తాహం చేస్తుంటే 100 మంది మధ్యలో హాల్లో పారేశారు నన్ను. చచ్చినంత పని ఇది, నిద్ర ఉండేది కాదు, పురాణం చెప్పలేకపోయేవాడిని. ఇప్పుడంటే విడివిడిగా ఇద్దరిద్దరికి రూములు వస్తున్నాయి కానీ కొత్తల్లో చాలా యాత్ర పడ్డాం. ఆ రోజుల్లో రూములు లేవు, ఇంతంత సౌకర్యాలు లేవు, వాట్సాప్లు లేవు. ఇప్పుడు మీ అందరికీ హాయిగా మొగుడు పిల్లలు ఇద్దరికి ఒక రూము, ఇక్కడ కూడా రిటైర్ అయ్యాక కూడా హాయిగా టింగురం కానీ పెన్షన్ పుచ్చుకుంటున్న వాళ్ళంతా గదిలో కూర్చుని ఓహోను నీ ముఖమంట అహనా ముఖమంట అని ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు, లేదా విడివిడిగా వస్తే ఇద్దరిద్దరు అందులో పెడుతున్నారు. మేము పడ్డ మాటలు మీకు తెలియవండి బాబు. నాకు ఇప్పటికి కూడా భయం వేస్తున్నాడు. 2002 భాగవత సప్తాహంలో మొత్తం 40 మందిని తీసుకెళ్ళి ఒక్క హాల్లో పెట్టారు. ఆ హాల్లో అందరూ గుర్రులు బర్రులు. ఈ గందరగోళంలో ఆ గుర్రులు వినలేక నిద్ర లేక యాతన పడిపోయేవాళ్ళం ఎండాకాలం. ఆ తర్వాత బాబు ఇలా అయితే ఓపెన్ చేసి చెప్పలేం, గురువు గారికి ఆయువు తీరిపోయేటట్టుందని కొంచెం బతిమాలేక కొంచెం ప్రమోషన్స్ వచ్చాయి. కారణం ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు అవి, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న హాల్ లేవు ఆ రోజుల్లో, ఇప్పుడున్న రూములు లేవు. కాబట్టి ఏర్పాట్లు అంటే మాటలు కాదు. ఇప్పుడు మనం బయట నుంచి కూర్చుని ఏదో కబుర్లు చెప్పేస్తాం అనమాట, చేశారులే, రూమ్ ఇచ్చారులే, క్లీనింగ్ లేదులే. క్లీనింగ్ నువ్వు చేసుకోవాలి, నేను చేసుకోవాలి. రూమ్ ఇక్కడ అసలు దొరికిందని సంతోషించండి. ఒకప్పుడు ఈ పూరి జగన్నాథంలో ఏముండేటి చేయండి, ఇవాళ వచ్చాయి కాబట్టి వంకలు పెట్టడం చాలా తేలిక అయిపోతుంది. మీలో ఎవరిని ఆర్గనైజ్ చేయమంటే చూస్తాం, అప్పుడు మాత్రం సర్దుకుంటాం మనం. కాబట్టి ఆర్గనైజేషన్ ఒకటి పెద్ద కష్టమైన పని అనమాట. ఈ ఆర్గనైజేషన్లో అందరూ పొగడరు కదా, వచ్చిన వాళ్ళలో కనీసం 10% అయినా ఉంటారు అప్పుడప్పుడు తిట్టేవాళ్ళు. ఎన్ని బాగున్నా సరే ఇవాళ బియ్యం ఉడకలేదు. ఇంట్లో ఆవిడే అన్నం వండితే మొగుడికి ఎప్పుడు అన్నం వండినప్పుడు ఒక్క ఇడ్లీ ఉడకదు. ఆ మధ్యలో ఒక ఆవిడ వడ చేసింది, భర్త గారేమో వడ గట్టిగా ఉంది అంటే ఆ వడ విసిరింది, దెబ్బకి వడ దెబ్బ తగిలింది ఆయనకి. మళ్ళీ ఆ ఏడాది కోలుకోలేదు. అది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందన్నమాట, ఇడ్లీ బాగాలేదు, వడ బాగాలేదు, చట్నీ బాగాలేదు, మ్యాట్నీకి తీసుకెళ్ళలేదు అంటాం మనం. ఎందుకంటే డబ్బులు ఇచ్చాం కనుక, డబ్బులు ఇచ్చినందుకు డబ్బులు పెడితే వాడుతారు కదా అప్పదు కనుక. కాబట్టి ఎందుకు చెప్తానంటే 6 నెలల తీర్థయాత్ర చేయాలంటే దానికి ఒక ప్రణాళిక కావాలి. అందుకని కొందరు దూతల్ని మారు వేషంలో పంపేవాడు విక్రమార్కుడు. వీడు వెళ్ళి ఈ దూతలు అన్ని ప్రాంతాల్లోకి చూసి ఏ ప్రాంతంలో ఏ విశేషం ఉందో తెలుసుకుని దాన్ని విక్రమార్కుడికి చెప్పేవారు. అక్కడికి ఏం తీర్థయాత్రకు వెళ్ళేవాడు. ఒకసారి చిత్రకూట పర్వతానికి వెళ్ళినటువంటి ఒక దూత వచ్చాడు. మహారాజా, చిత్రకూట పర్వతం మీద నేను విచిత్రం చూశాను అన్నట్ట. ఏమిటి అన్నాడు విక్రమార్కుడు. అక్కడ ఒక పెద్ద సన్యాసి ఉన్నాడు, వాడి వయస్సు పెద్దది, గడ్డం 1 కిలోమీటర్ దూరం పెరిగిపోయింది. యజ్ఞం చేసేవాళ్ళు గడ్డాలు గీసేవారు కాదు, పూర్వం రోజు నిత్యం షేవ్ చేసుకుని యజ్ఞం చేసేవారు కాదు. దీక్షతో ఆయన ఎన్నాళ్ళ నుంచి యజ్ఞం చేస్తున్నాడో తెలియదు, కానీ ఆయన గడ్డం 3 అడ్డం 12 పొడుగు పెరిగిపోయింది, ఆయన జుట్టు పెరిగిపోయింది. అలా యజ్ఞం చేస్తూనే ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఆయన శిష్యులు ఆయనకి 7 పళ్ళు 7 ఆకులు 7 చెతుకులు ఇస్తూనే ఉన్నారు. ఆయన అలా యజ్ఞం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడో తెలియక ఆశ్చర్యపోయాను. ఎవరిని అడిగినా ఎవరూ చెప్పట్లేదు. అక్కడేదో వింత ఉంది అని రాజుగారికి చెప్పాడు. ఇదేదో చూద్దాం అనుకుని విక్రమార్కుడు ఏ భటుల్ని వెంట పెట్టుకోకుండా ఒంటరిగానే వెళ్ళేవాడు. ఆయన మహాసాహసం కలిగిన వాడు, పరాక్రమవంతుడు, కాళీ వరప్రసాదుడు. గుర్రం ఎక్కి కత్తి పుచ్చుకొని చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు. అద్భుతమైన ప్రాంతం చిత్రకూట పర్వతం అన్నమాట. అక్కడ జనక పుత్రిక స్నానం చేసినటువంటి కొలను ఉంది. ఇప్పటికి కూడా మందాకిని జలం ఒక పక్కన ప్రవహిస్తూ ఉంటుంది. అత్యద్భుతమైనది అనమాట ఆ ప్రాంతం. అంటే అసలు దాన్ని తలుచుకుంటేనే మళ్ళీ శరీరం గగురుపాటు గురైపోతుంది. చిత్రకూట పర్వతం మీద 2 సార్లు మేము రామాయణం చెప్పుకున్నాం, ఉత్తర రామాయణం చెప్పుకున్నాం, గిరి ప్రదక్షిణ చేసాం, రాముడు భరతుడు కలుసుకున్నటువంటి ఆ కొండ పై ప్రాంతానికి వెళ్ళాం. 100,000 మంది మీటింగ్ పెట్టుకోవచ్చు ఆ కొండ మీద, అంత విశాలంగా ఉంటుంది ఆ కొండ అన్నమాట. అటువంటి ఆ ప్రాంతాన్ని మేనకేతన ధనుష్టంకార శంకావహ ఝంకారాళి కులంబులుంగల మహాశైలస్థలు చూచుచున్నట్టాడు గోపరాజు గారు. మన్మధుని యొక్క ధనుష్టంకారమా అన్నట్టుగా వినిపిస్తున్న తుమ్మెదల ఝంకారాలు ఉన్నాయట. తుమ్మెదలు జుమ్మంటున్నాయి. ఈ ఝంకారం ఎలా ఉంది, మన్మధుడి యొక్క ధనుష్టంకారంలో ఉందిట. అంటే ఆ ప్రాంతానికి వెడితే ప్రేయసీ ప్రియులకి అంత ఆనందం కలుగుతుంది అన్నమాట. అటువంటి శైలస్థలులు చూసేట ఆయన ఈ ప్రాంతం చూసి 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 కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీద ఒక ఆశ్రమం, ఆశ్రమానికి ఎదురుగుండా ఒక పెద్ద హోమగుండం ఉంది. ఆ హోమగుండానికి పక్కన ఒక పెద్ద దానివంటే భస్మం ఉన్నది, హోమభస్మం. ఆ హోమధూళి ఎలా ఉందో తెలుసా? హోమధూళి హిమ నగోన్నతంబు, హోమధూళిట హిమ నగ ఉన్నతం అన్నారు. ఒక మరొక మంచు కొండలో ఉందన్నమాట, హిమాలయ పర్వతంలో ఉంది. భస్మం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంది. ఈ తెల్లని బూడిద హిమాలయ పర్వతం అంత ఎత్తుంది అంటే ఎన్నాళ్ళ నుంచి యజ్ఞం చేస్తున్నాడు ఆలోచించండి. యజ్ఞం చేసినప్పుడల్లా అందులోంచి బూడిద వచ్చేస్తూ ఉంటుంది కదా, ఈ బూడిద తీసి పక్కన పోసేస్తున్నారు శిష్యులు. ఆ బూడిద ఒక కొండంత ఎత్తుందిట. ఓ పక్కనేమో పండిన మారేడు పళ్ళు, మరో పక్కన ఎండిపోయిన బిల్వపత్రాలు, ఆ మారేడు కొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. వాటిని వేస్తూనే ఉన్నాడు ఆయన. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అంటూ నవారణ మంత్రం చదువుతూ యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తున్నవాడికి పురాణం చెబుతున్నప్పుడు, పురాణం చెబుతున్నవాడికి, జపం చేసుకుంటున్నవాడికి, వాంతి చేసుకుంటున్నవాడికి, నిద్రపోతున్నవాడికి నమస్కారం చెయ్యకూడదు. ఇది నారద పురాణంలో ఉన్నటువంటి శ్లోకాలు. జపంతన్ నాభివాదయేత్, ఎవరైనా జపం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ టైంలో నమస్కారం చేయకూడదు. అలాగే ఇప్పుడు ఉపన్యాసం చెబుతుంటే మధ్యలో వచ్చి నమస్కారం అండి అనకూడదు. అయిపోయాక దండం పెట్టాలి. ఏం చేయాలి? మధ్యలో పెట్టకూడదు. వమంతం నాభివాదయత్, వమంతం అంటే డోక్కుంటున్న వాళ్ళు. కొంతమంది కక్కు వస్తూ ఉంటుంది అనుకోండి, వాడు కక్కుకుంటూ ఉంటే అప్పుడు దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అనకూడదు. వాడు కక్కుకుంది వస్తూ ఉంటే అప్పుడు దండం పెట్టడం ఏమిటి? శయానం నాభివాదయేత్, నిద్రపోతున్న వాడికి నమస్కరించకూడదు. కితవం భిన్న మర్యాదం శయానం నా అభివాదయేత్. కితవుడు అంటే మోసగాడని ఒక అర్థం, జోదగాడని ఒక అర్థం. మోసాలు చేసేవాడికి, జోదాలాడేవాడికి భిన్న మర్యాదం, వేదములలో చెప్పిన మర్యాదలు ఎరగని వాడికి, ఇటువంటి వాళ్ళకి, నిద్రపోతున్న వాళ్ళకి నమస్కరించకూడదు. గనక ఆ జపం చేస్తున్న ఆయనకి నమస్కరించకుండా, యజ్ఞం చేస్తున్న వాడికి నమస్కరించకుండా పక్కన నిలబడి ఒక క్షణం ఆగి ఆయన యజ్ఞం ఆపి కసిన మంచినీళ్ళు తాగుతూ ఉండగా అప్పుడు దగ్గరికి వెళ్ళాడు. స్వామి, ఏమి ఈ యజ్ఞం, ఎంత కష్టపడి చేస్తున్నావు, నీలాంటి దీక్షాపరుల్ని చూడడం నా అదృష్టం అనగా, ఇది దీక్ష కాదు, దేవుడు నా మీద కట్టిన కక్ష అన్నట్ట. ఓరండి దుంప దగ్గర, నువ్వేదో కష్టపడి యజ్ఞం చేస్తున్నావు అనుకుంటే ఈ యజ్ఞాన్ని తిట్టుకుంటున్నావు ఏమిటి అని విక్రమార్కుడు లోపల అనుకుని, ఏమిటి నీ కష్టం అన్నాడు. అయ్యా, అమ్మవారి మంత్రంతో యజ్ఞం చేస్తే అమ్మ ప్రత్యక్షమై ఆయువు సంపద సామ్రాజ్యం ఇస్తుందని విన్నాను, విని కష్టపడి యజ్ఞం చేస్తున్నాను. కానీ అమ్మ ఉందో లేదో తెలియదు, బొమ్మ అయిపోయింది, నాకు కనపడటం లేదు. 500 ఏళ్ళుగా యజ్ఞం చేస్తున్నాను నేను, కానీ అమ్మవారి దర్శనం కలగలేదు. రోజు నానాయాత్ర పడి బాధపడుతూ యజ్ఞం చేస్తున్నాను అన్నట్ట. అయితే నీ బదులు నేను యజ్ఞం చేసి నీకు అమ్మవారి అనుగ్రహం కలిగించనా అన్నాడు విక్రమార్కుడు. అంతకంటే అదృష్టం ఉంది, కూర్చో అన్నాడు ఆయన. ఆయన తప్పుకోగానే విక్రమార్కుడు అక్కడ కూర్చున్నాడు. ఆయన యజ్ఞం చేయడం మొదలెట్టాడు. అమ్మ ప్రత్యక్షం అవ్వలేదు. వెంటనే ఆయన, మారేడు పండుకు బదులుగా ఈ రేణి తలకాయ పండునే నీకు ప్రసాదిస్తున్నాను అని తలని చేత్తో పట్టుకుని కుడి చేత్తో కత్తెత్తి తల నరుక్కోబోయాడు. వెంటనే హోమగుండంలోంచి అమ్మవారు ప్రత్యక్షమై టక్కుని చేయబట్టేసింది. ఓహో భూవర వలవని హాహూలి వియాల అంది. వద్దొద్దునైనా, ఇటువంటి చెయ్యకూడని పని ఎందుకు చేస్తున్నావన్నది. వద్దు, సాహసం వద్దు అని టక్కుని విక్రమార్కుడు చేయి పట్టేసుకుంది. అప్పుడు విక్రమార్కుడు అమ్మకి భక్తితో నమస్కరించి, అమ్మా, ఎతడీ రీతిని చేయగా ముఖము ఇట్లే కాలమున్ పోయేగా శతవర్షంబులు చెల్లిపోయినవి. ఇతడు ఈ విధంగా యజ్ఞం మొదలుపెట్టాడు. ఎంతో కాలం గడిచింది, శతవర్షంబులు చెల్లిపోయినవి, 100 ఏళ్ళు పైనే దాటిపోయాయిట. ఇన్నేళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటే ఇతనికి ఎందుకు కనపడలేదు? ఒక్క అరగంటలో నాకు ఎలా దర్శనమిచ్చావని అడిగాడు. నేను యజ్ఞం మొదలెట్టి 1 గంట అయ్యింది, అయినా నువ్వు దర్శనమిచ్చావు. ఇతనికి 500 ఏళ్ళు గడిచిపోయినా దర్శనమివ్వలేదు. కారణం ఏమిటంటే, అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, చంచలాత్మకృతము సంకల్పరహితంబు నైన జపములెల్ల హాని పొందు అని. మనస్సు నిలకడగా లేనివాడి పూజ వ్యర్థమైపోతుంది. కొంతమందికి మనస్సు నిలకడ ఉండదు అనమాట. పురాణం మొదలు పెడితే ఆ పురాణం మీద ఉండదు మనస్సు. రూమ్ నెంబర్ 101కి తాళం వేశానా లేదా, 106లో బ్యాగ్ వదిలేశారా లేదా, ఇక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. లేదా హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళిపోతాం, నాది రిటర్న్ జర్నీ హౌరా యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్సా ప్రశాంతి ఎక్స్ప్రెస్సా అని ఆలోచిస్తుడికి ప్రశాంతి ఎక్కడ ఏడుస్తుంది, ఉన్న కాసేపు అశాంతి. అసలు ఒక క్షణం నిలకడగా ఉండదు కొంతమందికి, అలా అన్ని చోట్లకి తిరుగుతుంది, పారాయణ చేస్తూనే ఉంటాడు, ఇలా ఊగిపోతూనే ఉంటాడు, దిక్కుమాల శరీరము మనస్సు కదిలిపోతూనే ఉంటాయి. అస్సలు చంచలం తప్ప నిశ్చలముగా ఉండదు. ఆలోచించడు ఒకసారి, పురాణం 2 గంటలు చెబితే ఈ 2 గంటల్లో పూర్తిగా 2 గంటలు మనస్సు అక్కడే లగ్నము చేసి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యండి, అబ్బా 2 గంటలు కదలకుండా విన్నారట వాళ్ళు. అంటే కదలకుండా అంటే శరీరం కదా, మనస్సు కూడా వెళ్లకుండా, వాళ్ళు జ్ఞానులు అంటే. కానీ నిజం చెప్పాలంటే పురాణం చెబుతున్నప్పుడు 2 నిమిషాలు నా మనస్సు కూడా ఒక చోటకి వెళ్ళిపోయింది, మధ్యలో యూట్యూబ్ హాక్ అయ్యింది ఏమైందని. నిజం, నేను అసత్యవాణ్ణి కదా, చెబుతున్న నాకే 2 మినిట్స్ పక్కకి వెళ్ళిపోయింది, ఇంకా వింటున్న వాళ్ళ మనస్సు వెళ్లకుండా ఎలా వెళ్ళిపోతుంది, గురువుగారికి ఎదురుగుండా కూర్చుంటే గొలుసు అడుగుతాడేమో అని వెనక్కి వెళ్ళిపోయింది ఒక ఆవిడ. అంటే ఆవిడ మనస్సు 2 నిమిషాలు పక్క వెళ్ళిపోయింది, గ్యారంటీగా మనస్సు అప్పుడప్పుడే పెడుతుంది లేదా, మొహమాటలు ఒకటి చెప్పండి, ఇందుకు అసత్యం ఉంది, ఇందులో సత్యం చెప్పేస్తున్నాం. కాబట్టి మనస్సు నిలకడగా ఉండదు. అలా నిలకడలేనివాడు ఎన్నాళ్ళు జపము చేసినా యజ్ఞము చేసినా ఫలితం రాదు తొందరగా. 2వది, సంకల్పరహితము, ఆచమనము చేసి సంకల్పం చెప్పుకోకపోతే ఆ జపం వ్యర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు చెప్పారు ఇదంతా, మీ ఆ చేత అందుకని ఆచమనం చేయమన్నాను. ఆచమనం చేయకుండా సంకల్పం చెప్పకపోతే ఈ సముద్ర స్నానం దీక్షాకక్కడ విసర్జన వ్యర్థమైపోతాయి. అందుకని అందరూ ఆచమనం చేశారా, సంకల్పం లేదు వీడి దగ్గర, సరైన సంకల్పం లేదు, ఆ తర్వాత మనస్సు నిలకడలేదు. విక్రమార్క, నేనున్నానని నీకు నమ్మకం, అందుకే నా కోసం నీ తలకై నరుక్కోవడానికి సిద్ధపడ్డావు, అంత సాహసం చేసావు, కానీ వీడికి నమ్మకం లేదు. ఈ యజ్ఞం నిజమేనా, ఏ పద్మాకర్ గారన్నా సరదాగా రాశారా, ఈ మంత్రం చదివితే అమ్మ ప్రత్యక్షం అవుతుందా అని కాసేపు, అవుతుందని కాసేపు, అవదని కాసేపు, అంటే విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యలో మనస్సు ఊగిసలాడుతుందిట. లేకపోతే 500 ఏళ్ళు యజ్ఞం చేసి ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నావు అడిగితే ఇది గొప్ప దీక్ష కాదు, నా అమ్మవారు నా మీద కట్టిన కక్ష అంటాడా, ఇది నాకు శిక్ష అంటాడా, నా కర్మ అంటాడా, కర్మ అన్నప్పుడే వాడికి ఫలితం పోయిందనమాట. కాబట్టి ఇటువంటి చోటకు వచ్చినప్పుడు నా కర్మగాలు వచ్చాను అనుకోకూడదు, నిజంగా నా కర్మ నన్ను తోసుకొచ్చింది, నా అదృష్టం అనుకోవాలి. భగవంతుడి మీద కఠోర విశ్వాసం ఉండాలి. యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశీ, నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. విక్రమార్కుడికి నమ్మకం ఉన్నది, విక్రమార్కుడు నమ్మాడు కాబట్టి అమ్మ ప్రత్యక్షమయ్యింది, అమ్మ రక్షిస్తుందనే నమ్మకంతో తలకాయ నరుక్కోవడానికి సిద్ధపడ్డాడు ఆయన. వీడికి ఆ నమ్మకం లేదు, ఓ క్షణం ఇక్కడ ఉంటాడు, ఓ క్షణం ఇంకో చోట ఉంటాడు. ఫలితం మీద ఉన్న కోరిక పారాయణ మీద లేదు, ఫలితం మీద ఉన్న కోరిక యజ్ఞం మీద లేదు. అందుకే వీడికి ఎన్నాళ్ళైనా దైవ దర్శనం కలగలేదు. నీకు కఠోర విశ్వాసం ఉంది కనుక దర్శనమిచ్చాను అని ఆవిడ స్వయంగా ప్రహ్లాదుడి గురించి చెప్పింది. ఈ స్తంభంలో ఉన్నాడు అనగానే ప్రహ్లాదుడి కోసం స్తంభం నుంచి వచ్చాడు స్వామివారు, కానీ ఆ నమ్మకం కిరణ్యకశిపుడికి లేదు, అందుకే ఎన్నాళ్ళైనా వాడికైనా కనపడలేదు అనగాని ఇప్పుడు విషయం అర్థమైంది, చాలా సంతోషం అన్నట్ట. ఏం కావాలో కోరుకోంది ఆవిడ, నా కోసం కాదు ఈ యజ్ఞం, ఈ అమాయకుడి కోసం, నువ్వు నాకు ఇవ్వాలనుకున్న వరాలు అతనికి ఇమ్మను కానీ ఎంత గొప్పవాడివిరా నాయనా, యజ్ఞం చేసావా, నీకోసం నేను ప్రత్యక్షం అయ్యానా, ఏం కావాలో కోరుకోమంటే నాకేమొద్దు వాడికి ఇమ్మంటున్నావా. ఇది విక్రమార్కుడి యొక్క త్యాగ దీక్ష, త్యాగ నిరతి అని మెచ్చుకుని వాడికి 1000 సంవత్సరాలు సంపద ఆయువు ఇచ్చి ఎకనైనా బుద్ధి కలిగి ఉండు అని దీవించి వెళ్ళిపోయింది. ఇది సింహాసనద్వాత్రిశికలోని కథ. ఈ తెలుగులో సింహాసనద్వాత్రిశిక కొరవి గోపరాజు గారు అనువాదం చేశారు, సంస్కృతంలో మాత్రం భోజ మహారాజు గారు రాశాడు మన కోసం. చాలా అద్భుతమైన కవి, అవి వినాలి, చదవాలి. అవి చదివితే ఉపాసన అంటే ఏమిటో తెలుస్తుంది. అపూర్వమైనటువంటి ఆ పుస్తకాలన్నీ చదవబట్టే ఉపాసన ఎలా చెయ్యాలో నాకు కూడా కొంతవరకు అవగాహన వచ్చింది ఒకప్పుడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే శాస్త్ర ప్రకారం చేస్తేనే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ సంకల్పం చెప్పుకున్నారా, ఆయన చెప్పిందన్న విన్నారా, ఆచమనం చేశారా, ఇక వైకుంఠవాసి మీకు దర్శనం ఇస్తాడు, తక్కిన సంకల్పం పూర్తి.
అందరూ కూడా చెప్పండి, మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ
స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ దేహగ్రస్త ఆది వ్యాధి పీడ నివారణార్థం మమ సర్వారిష్ట నివారణార్థం మమ సకల శత్రు నివారణార్థం మమ ఆదిత్యాది నవగ్రహ దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మ దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ సుభద్ర బలభద్ర సహిత జగన్నాథ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీమత్ భాగవత సప్తాహ దీక్ష సంపూర్ణత ఫల సిద్ధ్యర్థం కంకణ
విసర్జన
దీక్ష కంకణ విసర్జన సమయే అవభృత స్నానమహం అహం కరిష్యే. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చెప్పండి ఒకసారి గోవింద. ఆఖరి రోజైనా కొంచెం గట్టిగా చెప్పండి గోవింద గోవింద గోవింద. అమ్మా దయచేసి ఇంకొక విజ్ఞప్తి, స్నానానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒడ్డు దగ్గరే స్నానం చేయండి. లోపలికి లోత ఎక్కువగా ఉందని చెప్పారు కాబట్టి ఒడ్డు దగ్గరే నుంచి స్నానం చేయండి. లోపలికి ఎవరు వెళ్ళొద్దు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, ఒకసారి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. అమ్మా వెనకాల వాళ్ళు నించోండి, ముందున్న వాళ్ళందరూ కూర్చోండి. గోవింద గోవింద. అయితే సరే అందరూ దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, వెనకాల వాళ్ళ మటుకు నించోండి. అందరికీ ఇష్టం ఇది. గోవింద గోవింద గోవింద. ఉండండి ఉండండి, నేను ఇస్తాను గురుగారు. ఒక్క నిమిషం అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ఒక వరుస క్రమంలో వస్తే సరిసక్రమంగా ఇస్తాను. ఉండండి, వెనక్కి జరగండి, ముందు పారాయణ పరు వెనక్కి నించోండి. లైన్లో నించుంటేనే ఇస్తానని చెప్పాను, నేను చెప్పిందే చేస్తాను. లైన్లో నించండి, లైను నో నో లైన్ లైన్లో నించుంటేనే ఇస్తాను. లైన్లో నించోండి అని చెప్పాను మీకు. లైన్ అంటే తెలుసు కదా మీకు, ఆ లైన్ అది కాదు. అమ్మా ఒక లైన్లో నించండి అమ్మా, అందరూ చేతులు పెడితే కష్టం కదా, అందరికీ రావాలా. ఏది లైన్ ఏది, మీరు వెళ్తే వస్తారు లైన్లో నించుంటే అందరికీ వస్తుంది. భాస్కర్ గారు అమ్మా పారాయణ పొరలు అయ్యారా, లైన్ అని చెప్పాను. లైన్ ఎక్కడుంది, అటువైపు
నేను తాగేస్తున్నాను, ఇది నేనే తాగేస్తున్నాను. చేసేదేం లేదు, ఎవరు గుచ్చుకుంటూ గుచ్చుకుంటుంది. ఇంకా ఇటే ఇస్తున్నాను వెనకాల వాళ్ళకి, లేదు నా వెనకాల కదా ఎదురు రావాలి, ఎదరొస్తేనే అని చెప్పాను నేను ఫ్రెండ్ ఎదరొచ్చి ఎదరికి రావాలి. ఎదరొస్తేనే ఇస్తానని చెప్తున్నా. ఎదర అంటే ఒక లైన్ లో నించున్నారు అందరు లైన్ లో వెనక ఎవరు రమ్మన్నారు, వెనకాల వాళ్ళు వస్తే